The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జనవరి 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ వుట్కూరి. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 3లో ఉన్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సేవ్ శబరిమల అనే విషయం గురించి మనం కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేరళలో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, ఈ అంశాలకు దారితీసినటువంటి కాంటెక్స్ట్ కానీ, ఈ మన శబరిమల గుడిలో జరుగుతున్న విషయాలు కానీ, ఈ కోర్టు కేసు కానీ, దీని నుంచి మన హిందూ సమాజం ఎట్లా ఆలోచించాలి, మన హిందూ సమాజం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు దీనికి ముఖ్య కారణం ఏంటి, రేపు ఇలాగే జరిగితే భవిష్యత్తులో మనకు ఉన్నటువంటి సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ, మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి దేవాలయ వ్యవస్థని ఎవరు నాశనం చేస్తున్నారు, ఈ దేవాలయ వ్యవస్థ నాశనం చేయటం వల్ల ఎవరికి లాభం ఉంది, ఇలా వేరియస్ టాపిక్స్ మీద డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు గనక ఈ షోలో పాల్గొని మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకోవాలంటే గనక ఇండియా నుంచి కాల్ చేసేవారైతే గనక 9885555672 అనే నంబర్ ఫోన్ చేయొచ్చు, 9885555672. అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళైతే గనక 484-364-3471. అలాగే స్కైప్ లో కాల్ చేయాలంటే గనక mind.media అనే నంబర్కి అనే స్కైప్ ఐడి కాల్ చేస్తే ఈ షోలో పాల్గొవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ దిస్ షో. నా పేరు వెంకట్ ఉట్కూరి. గత 4 సంవత్సరాలుగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను స్థాపించుకొని భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో ధార్మికంగా ఆయన కార్యక్రమాలు చేస్తూ, ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అనే కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా మేము స్టార్ట్ చేశాము. ఇప్పటికి సుమారు రూరల్ విలేజెస్లో ఉన్న సుమారు ఒక 8,000 మంది గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పళ్ళు పంచడం కానీ, అక్కడ వాళ్ళకి వెళ్ళి నార్మల్ డెలివరీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటం, వాళ్ళకి హెల్త్ ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని విలేజెస్కి వెళ్ళి ఒక సుమారు ఇప్పటికీ ఒక 25 సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేసాము. అలాగే ధార్మికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసంలో ఒక సుమారు ఒక 200 దేవాలయాలకి ప్రతి సంవత్సరం 100 దేవాలయాలు, అలాగే ఈ సంవత్సరం 2018లో 200 దేవాలయాలకి పూజ సామాన్ ఇవ్వటం, అలాగే కొన్ని గోశాలలు, కొన్ని వేద పాఠశాలలకి షెడ్లు వేపించడం, వాటర్ పైప్ లైన్ వేపించడం, కొన్ని కొన్ని గుళ్ళకైతే కరెంటు దానికి ప్లాట్ఫామ్ అంతా చేయించడం. సో అలా దానం సైడ్, ధర్మం సైడ్ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. సో దీనికి సహకరిస్తున్నటువంటి అందరు డోనర్స్కి, అలాగే వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం టాపిక్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సేవ్ శబరిమల అనే విషయం చూస్తే, ఈరోజు న్యూస్ కొద్దో గొప్ప న్యూస్ ఫాలో అవుతున్న వారందరికీ శబరిమలలో జరుగుతున్న విషయం ఏంటి, శబరిమలలో ఎలాంటి నిరసనలు తెలియజేస్తున్నారు అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. క్లుప్తంగా ఈరోజు శబరిమల గురించి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసుకున్న తర్వాత మనతో జాయిన్ అవ్వటానికి రంజిత్ వడియాల గారు వస్తారు, మనతో జాయిన్ అవుతారు. ఆయనతో పాటు మనం ఈ టాపిక్ గురించి బాగా డిస్కస్ చేసుకుందాము. చాలామందికి తెలిసే ఉండొచ్చు, శబరిమల మన కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి, అతి పురాతనమైనటువంటి, సెకండ్ లార్జెస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. ఫ్రమ్ పిల్గ్రిమేజ్ స్టాండ్ పాయింట్లో చూస్తే కనుక మనకి తిరుపతి ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ అంటే మీకు కౌంట్ ఆఫ్ పిల్గ్రిమ్స్ చెప్పాలంటే కనుక సుమారు ప్రతి సంవత్సరం ఈ గుడిని దర్శించుకునే వాళ్ళ సంఖ్య 2 నుంచి 5 కోట్ల మంది ఉంటది అనేది విషయం చాలా మందికి తెలియపో. సో ఇది సుమారు 12వ శతాబ్దంలో కట్టినటువంటి గుడి, మన పరశురాముడు స్థాపించినటువంటి గుడి అని పురాణ ప్రశస్తి ఉంది. అలాగే శబరిమల గుడి ఈ పరశురాముడు ప్రతిష్ఠించిన 5 గుళ్ళల్లో శబరిమల కూడా ఒకటి. అలాగే స్వామివారు అయ్యప్ప స్వామి చిన్న పిల్లవాడిగా, అలాగే యవనంలో ఉన్నవాడిగా, తర్వాత గృహస్థాశ్రమంలో, సో అలాగే వానప్రస్థులో ఉన్నవాడిగా, తర్వాత యోగిక్ సైడ్ ఉన్న స్వరూపాలుగా ఒక 5 దేవాలయాలు ఉన్నాయి. ఆ 5 దేవాలయాల పరంపరలో స్వామివారి శబరిమల టెంపుల్ మన అందరికి తెలిసిన టెంపుల్. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. అలాగే ఒక 41 రోజులు దీక్ష అని మనం సహజంగా చెప్పుకుంటాము. స్వామివారి దీక్ష చేసి నల్ల దుస్తులు ధరించి బ్రహ్మచర్యం పాటించి నిష్ఠతో భోజనం స్వయంగా వండుకోవటం కానీ, లేకపోతే భిక్ష చేసిన భోజనం కానీ తిని ఎంతో కఠోరమైన నియమనిష్టలతో ఆ 41 రోజులు దీక్ష చేసి మనం స్వామివారిని చేరుకుంటాము. సో మనతో మాట్లాడటానికి ఈరోజు రంజిత్ వడియాల గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ వడియాల గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. రంజిత్ వడియాల గారికి నేను ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రంజిత్ వడియాల గారి వర్క్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ షోలో ఉన్న వాళ్ళు మన జాబులు కానీ మన వ్యాపారాలు కానీ మన సహజమైనటువంటి పనులు మనం చేసుకుంటూనే మన సనాతన ధర్మం కోసం, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, మన సనాతన ధర్మాన్ని ఆచరించాలి అనుకునే వ్యక్తులు మనకున్న కొద్ది టైంలోనే రంజిత్ గారు భారత్ స్టూడియో షోలో చాలా డిబేట్స్లో అలాగే చాలా డిస్కషన్స్లో కూడా పాల్గొన్నారు. కొంతమందికి ధార్మికంగా ఉన్న ఫేస్బుక్లో ఉన్న వ్యక్తులకి రంజిత్ వడియాల గారు చాలా వరకు ముఖ పరిచయమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఇండియా ఫ్యాక్ట్స్ .com అనే వెబ్సైట్ని కూడా చాలా ఆర్టికల్స్ రాస్తారు, రాజీ మల్హోత్రా గారి సాహిత్యాన్ని తెలుగులో అనువదించడం. సో ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేశారు కూడా. చాలా హిందూ సమాజంలో ఫేస్బుక్లో ఉండి ఏమాత్రం కొంతవరకు అవగాహన ఉన్న వారికి రంజిత్ వడియాల గారి వర్క్ తెలియకుండా ఉండదు. విఆర్ రియలీ ప్లీజ్ టు హ్యావ్ యూ సార్. రంజిత్ గారు, వెల్కమ్ టు ద షో అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్.
థ్యాంక్స్ అండి, మీ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను మీకు.
థ్యాంక్ యూ అండి. సో ఇది భారతీయత మన బాధ్యత అనే ఈ షో. రంజిత్ గారు, ఈ షో బేసికల్ గా ఒక సనాతన ధర్మాన్ని పాటించే ఒక నార్మల్ హిందూ ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనకి రోజువారీ జరుగుతున్నటువంటి మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మనం చర్చించుకోవడంతో పాటు మన బాధ్యత ఏంటి అనే కోణంలో నుంచి ఈ షో సాగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి సేవ్ శబరిమల అనే టాపిక్ తీసుకుంటున్నాం జరుగుతుంది. రంజిత్ గారు, ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు సేవ్ శబరిమల అంటే సేవ్ సంబడి అంటే మనం సహజంగా కాపాడుతాం కదండి. సేవ్ శబరిమల అనే ట్యాగ్ లైన్ చూస్తేనే నాకు ఎందుకు విచిత్రంగా అనిపిస్తుంటుంది. సేవ్ శబరిమల అంటే శబరిమలను కాపాడాల్సిన అవసరం మనకేంటి అసలు? సో ది అసలు మీ ఓపెనింగ్ కామెంట్స్, సేవ్ శబరిమల అనే ట్యాగ్ లైన్ అసలు ఏంటి, అసలు సేవ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది?
నేను కూడా నిజానికి ముందు అసలు ఇదే చెప్దాం అనుకున్నానండి. అంటే సేవ్ శబరిమల అనటం కంటే నిజానికి సేవ్ హిందూయిజం అనాలండి, సేవ్ హిందూ ధర్మం అనాలి, లేదా సేవ్ భారత్ అనాలి, లేదా సేవ్ హిందుస్థాన్ అనాలి. ఎందుకంటే మరి వేరే ప్రపంచంలో ఏ దేశానికైనా ఇటువంటి ఒక విశిష్టత లేదు నాకు తెలిసినంత వరకు. మన దేశానికి సంబంధించి మన ధర్మం దేశం రెండు ఒకటే, వేర్వేరు కాదు, రెండు అవిభాజ్యం. అంటే ఒకవేళ భారతదేశానికి మీరు చాలా మంది చెప్తారు అలాగే భారతదేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ ధర్మం తీసేస్తే భారతదేశం అనేది ఉండదు, ముక్కలైపోతే. అది మనకి చాలా స్పష్టంగా గత 100 సంవత్సరాల చరిత్ర చూసుకున్నా మనకు అర్థం అవుతుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోవడానికి ఏకైక కారణం మతమే. దాన్ని మనం ఎన్ని దానిపైన ఏవైనా మేకప్ చేసి అవి ఇవి చేస్తే చేయొచ్చులే కానీ, ఏదో కబుర్లు చెప్పొచ్చు కానీ, అందరికీ తెలిసిన విషయమే కేవలం మతం అనే ఒకే ఒక్క కారణం వల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయినాయి. అలాగే ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా కాశ్మీర్ లో అంతగానో అల్లర్లు జరగడానికి కావచ్చు, లేకపోతే భారత సైన్యానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఉండడం కావచ్చు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని అంగీకరించని పరిస్థితి ఉండటం కావచ్చు, దానికి మతమే కారణం. ఇదే పరిస్థితి నాగాలాండ్ లాంటి కొన్ని చోట్ల కూడా ఉంది. ఎక్కడైతే అంటే ఈ క్రైస్తవం ఎక్కడైతే ఎక్కువ ఉందో, 80-90% క్రైస్తవం ఉందో నాగాలాండ్, అలాగే ఐ థింక్ మణిపూర్ లాంటి కొన్ని ప్లేస్ లో కూడా కొంతవరకు ఈ వేర్పాటు వాదం ఉంది. అయితే భారతదేశానికి హిందూ ధర్మం మూలం, హిందూ ధర్మానికి ఆలయ వ్యవస్థ మూలం. అంటే ఆలయ వ్యవస్థ ఒకటే నేను అనట్లేదు, ఆలయ వ్యవస్థ శాస్త్రాలు, పురాణాలు, మహానుభావులు, ఋషులు వీళ్ళందరూ అనుకోవచ్చు. అందులో ఆలయ వ్యవస్థ అనేది కూడా చాలా కీలకమైనది. ఆలయ వ్యవస్థలో ఆలయ వ్యవస్థని ధ్వంసం చేస్తే అది భారతదేశానికి చాలా అల్టిమేట్ గా భారతదేశానికి నష్టం, అది భారతీయులకి నష్టం. కాబట్టి మనం ఈ సేవ్ శబరిమల, శబరిమలకి ఏమవుద్దండి, ఇప్పుడు శబరిమల అనేది మనం ఒక క్షేత్రం అంటున్నాం, ఒక దైవశక్తి ఉంది అంటున్నాం. దైవశక్తి అనేది ఎవరు నాశనం చేసేలాడుగా, ఆయన చేస్తే గుడిని ఏమైనా చేయాలి, గుడికి ఏమైనా జరిగింది అనుకోండి, ఆ దైవశక్తిని మనం కోల్పోతాం. మనం కోల్పోవడం ద్వారా హిందూ ధర్మం నష్టపోతుంది, హిందూ ధర్మం నష్టపోవడం ద్వారా భారతదేశం నష్టపోదు, మనకి నష్టం, శబరిమలకి వచ్చి నష్టమే లేదు, శబరిమలకి నష్టం.
సో ఇప్పుడు ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత ఆన్సర్ మీరు చెప్పిన తర్వాత నాకు ఒక పాయింట్ గుర్తు వస్తుందండి. అసలు ఒక బేసిక్ పాయింట్ లోకి వెళ్తే, గుడి అనేది దేవుడికి కాదు, గుడి అనేది మనల్ని దేవుణ్ణి మేనిఫెస్ట్ చేసుకోవటానికి, అంతేనా?
అది అది అవును అవును. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు దేవుడు రక్షించుకోలేడా ఆ మాత్రం అంటారు. దేవుడు రక్షించుకోలేక కాదండి, దేవుడు రక్షించుకోలేడు అని మీరు అంటే, ఇప్పుడు దేవుడు ఉనికిని కనుక మనం అంగీకరిస్తే దేవుడు రక్షించుకోలేడా అనే ప్రశ్న రాదు. దేవుడు ఉనికిని అంగీకరించిన వ్యక్తులైతే అసలు మీకు దీంతో సంబంధం లేదు, మీరు అసలు దీంతో మాట్లాడకూడదు, ఎందుకంటే ఆస్తికానికి సంబంధించింది. సో దేవుడు లేడు అన్నాడు అనుకోండి, అసలు దీంతో సంబంధం లేదు, అసలు మాట్లాడకూడదు, ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్,
కరెక్ట్,
అంతే కదా. అయితే ఇప్పుడు మా గురువుగారు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇస్లామిక్ దండయాత్రల్లోనే దాదాపుగా 35-40 వేల దేవాలయాలు కూల్చేసినట్టు ప్రస్తుతానికి మనకి ఆధారాలు ఉన్నాయి. అంతకంటే డెఫినెట్ గా ఎక్కువే జరుగుంటాయి, ఎందుకంటే చాలా వరకు వాళ్ళు ఏం చేస్తారంటే విగ్రహాలు కూడా చాలా చోట్ల మొత్తం పొడి చేస్తారు.
అవును,
అట్లా అసలు మొత్తానికి ఏమి ఆధారం లేకుండా కూల కొట్టినా కూడా బోళ్ళ దేవాలయాలు ఉండుంటాయి. మనం ఒక్క బాబ్రీ మసీద్ చేసేటప్పటికి దాని గురించి 20 సంవత్సరాల నుంచి నానా గోల్ చేస్తున్నారు, కానీ ఆ 40-50 వేల దేవాలయాలు కూల్చేస్తే మాత్రం మాట్లాడేవాడు లేడు, దిక్కులేదు, దానికి అడగడానికి ఎవరు లేడు, ఎవరు అడగడు.
అవును,
అయితే ఒక ప్రశ్న ఏమవుతుందంటే, మరి దేవుడు ఎందుకు కాపాడలేడు అని అంటారు. దేవుడు కాపాడండి, గుడి అనేది మన కోసం మనం దైవ శక్తిని పొందటానికి వీలుగా ఏర్పాటు చేసుకున్న ఒక కేంద్రం గుడి. అంటే సర్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని ఒక విగ్రహంలోని నిక్షిప్తం చేయడం ద్వారా సర్వవ్యాపకమైన దైవశక్తిని గుర్తించలేని మనలాంటి సామాన్యులకి, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక భూతత్వం తీసుకున్నాం అనుకోండి, భూతత్వం తీసుకుంటే ఆ భూతత్వం ద్వారా మనం ఎండని ప్రతిబింబ చేసాం అనుకోండి, సూర్యకిరణాన్ని, అది ఏం చేస్తుంది భూతత్వం, ఆ సూర్యకిరణాన్నింటిని ఒక చోట కేంద్రీకృతం చేసి అప్పుడు ఏంటంటే మనం చేయి పెడితే ఆ వేడి మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే అదే శక్తిని ఒక చోట కేంద్రీకృతం చేస్తుంది. అప్పుడు ఏంటంటే కొంచెం సెన్సిటివిటీ తక్కువ ఉన్నా సరే మనకి ఆ వేడి తెలుస్తుంది. అలాగే సర్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని కూడా ఒక విగ్రహంలో తీసుకొచ్చి నిక్షిప్తం చేస్తారు అన్నమాట. దానివల్ల ఏంటంటే అక్కడ ఈశ్వర శక్తి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనలాంటి సాధారణమైన వ్యక్తులు కూడా ఈశ్వర శక్తిని ఎంతో కొంత అనుభూతి చెందడానికి అవకాశం ఉంటుంది.
అంటే బేసికల్ గా
దేవాలయం పర్పస్ కట్టుకుంటున్నాం.
అవును, అంటే బేసికల్ గా దేవాలయం అనేది మన కోసం, అంటే మనం దేవుణ్ణి మనం ప్రార్థించుకోవటం కోసం మనం ప్రాణ ప్రతిష్ట ప్రాసెస్ ద్వారా సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్ట చేసుకొని దేవుణ్ణి మనం ఇక్కడ అక్కడ ఆరాధించుకుంటాం. అంటే ఒక ఫార్మ్లెస్ దేవుణ్ణి ఒక ఫామ్ లోకి తీసుకొచ్చి మనం
ఆరాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడం మన బాధ్యత, దాన్ని రక్షించుకోవడం మన బాధ్యత, మన ప్రయత్నం మనం చేస్తూ దానికి ఈశ్వర సహకారం ఉండాలని కోరుకోవాలి. కానీ మేమేం చేయలేం, గుడిని వదిలేస్తామంటే దేవుడికి ఏం పోయింది, వదిలేస్తాడు దేవుడు, గుడి దేవుడి కోసం కాదు కదా.
ఎగ్జాక్ట్లీ, గుడి అనేది దేవుడి కోసం కాదు, గుడి అనేది మనం దేవుడిని ప్రార్థించుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో మన సనాతన ధర్మాన్ని,
అది
ధర్మం కాపాడుకునే ప్రాసెస్ లో గుడి అనేది ఒక ఫస్ట్ పార్ట్. ఓకే,
తర్వాత
ఇక్కడ నాకు నాకు ఒకటి పాయింట్ అండి, సుమారు సెప్టెంబర్ అక్టోబర్ లో అట్టుకుంటా 2018 మనకి శబరిమల గురించి తెలియని తెలియని హిందూ అంటూ ఉండడు. అలాగే శబరిమల అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా, ఇండియా మొత్తం మీద సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అని కూడా మనం అనుకున్నాము. సో ఇప్పుడు ఈ టెంపుల్ పరంగా చూస్తే అక్టోబర్ 2018లో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. సో ఆ రూలింగ్ ఏంటంటే ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు గుళ్ళు, ఎవరో ఒక పిటిషనర్ వేసిన కేసుకి తీర్పుగా మీరు జెండర్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ లో కొన్ని ఆర్టికల్స్, ఆర్టికల్ 25 ఎంతో ఏదో ఉన్నాయి ఆర్టికల్స్, ఆ ఆర్టికల్స్ ప్రకారంగా ఎవరైనా ఈ గుడిలోకి ఎంటర్ అవ్వచ్చు, ఏ ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు నాకు వచ్చిన సహజమైన ఒక నార్మల్ హిందూకి వచ్చిన డౌట్ ఏంటంటే, మనం సహజంగా మామూలుగా శబరిమల గుడి పక్కన పెట్టండి కొంచెం సేపు, శబరిమల గుడికే కాదు మనం ఆడవాళ్ళు దూరం ఉన్న సమయంలో అసలు మామూలు గుడికే వెళ్ళాం.
గుడికే కాదు, నా ఇంట్లోనే పూజ చేయరు కదా.
ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. సో గుడి దాకా వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లోనే పూజ చేయం. దీపారాజన చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. సో కొన్ని అది అది ఎవరి సాంప్రదాయాలు వాళ్ళ ఇంట్లో పాటిస్తున్న ఆచారాలను బట్టి ఉంటుంది అనుకోండి, కానీ సహజంగానే మనం చేయం. అలాంటిది ఒక పెద్ద గుడి అంటే శబరిమల లాంటి అయ్యప్ప స్వామి ఉన్నటువంటి, ఆ సాక్షాత్తు స్వామివారు ఉన్నటువంటి గుడిలో ఒక నియమం అంటే అంతే కదండి, మన మినిస్ట్రల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ మినిస్ట్రల్ సైకిల్ లో ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళకూడదు అనే ఒక నియమం. అసలు ఇది ఇది ఎందుకు వచ్చిందండి, అంటే స్వామివారికి ఆ నియమం ఎందుకు వచ్చింది, అసలు మన శాస్త్రాల్లో అసలు ఆ నియమం గురించి ఏంటి మీ మీకు తెలిసింది చెప్పగలరా?
ఇప్పుడు మనకి ఉన్న మిగిలిన మతాలకి, హిందూ ధర్మానికి మిగిలిన మతాలకి తేడా ఏంటంటే, మన దానిలో డైవర్సిటీ, అనంతమైన డైవర్సిటీ ఉంటుందండి, చాలా డైవర్సిటీ ఉంటుంది. అంటే ప్రతి దేవాలయానికి కూడా దానికంటూ ఒక స్థల పురాణం, దానికంటూ కొన్ని నియమాలు, దానికంటూ కొన్ని ఆచారాలు, దానికంటూ కొన్ని పద్ధతులు, అన్ని వేరుగా ఉంటాయి. ఏ నియమము ఏ దేవాలయ నియమం కూడా ఇంకొక దేవాలయానికి వర్తించదు. అంటే చెప్పింది మేజర్ టెంపుల్, పెద్ద పెద్ద దేవాలయాల సంగతి. ఇప్పుడు తిరుపతి ఒకలాగా ఉంటుంది, ఇంకో శ్రీశైలం ఇంకొకలాగా ఉంటుంది, శ్రీకాళహస్తి ఒకలాగా ఉంటుంది, కాశీ ఒకలాగా ఉంటుంది. ఇట్లా మనం ఏ పెద్ద దేవాలయాన్ని తీసుకున్నా సరే చాలా చాలా మార్పులు ఉంటాయి. ఎందుకు, దాని పర్పస్ వేరుంటుంది, దాని ప్రాణప్రతిష్ఠ వేరుంటుంది, అక్కడ స్వామి రూపం వేరుంటుంది. సో దానికి తగ్గట్టుగా అక్కడ నియమాలను ఏర్పాటు చేశారు. దాన్ని చెప్పేది ఆగమ శాస్త్రం. ఇప్పుడు ఆగమ శాస్త్రం చెప్తుంది ఏంటి, అక్కడ స్థలపురాణం చెప్తుంది ఏంటంటే, అయ్యప్ప స్వామి అక్కడ నైష్టిక బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి అంటే, నైష్టిక బ్రహ్మచర్యం అనేది కొంతమంది మామూలుగా ఈ ఆయన నైష్టిక బ్రహ్మచర్యం అనేది చాలా మంది చేస్తారండి. అటువంటి ఒక దీక్షని చాలా మంది తీసుకుంటారు, జీవితాంతం బ్రహ్మచర్యంలో ఉంటారు. వాళ్ళు కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట, శాస్త్ర విధించిన కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్లో ఒకటి, స్త్రీని, స్త్రీతో అసలు ఎటువంటి సాంగత్యం, అసలు వాళ్ళ స్త్రీని చూడకూడదు అనమాట, అది వాళ్ళ నియమం. అంటే అంత మాత్రం అది చాలా మంది మగవాళ్ళు కూడా కొంతమంది ఆ స్థాయిలో నైష్టిక బ్రహ్మచర్యం పాటించే కొంతమంది ఋషులు, మునులు, యోగులు ఇప్పటికీ కూడా ఉంటారు. వాళ్ళ అసలు స్త్రీని చూడరు, వాళ్ళ స్త్రీనే చూడరు. అదే నియమం ప్రకారం అక్కడ అయ్యప్ప స్వామిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి అక్కడ ఆగమశాస్త్రం ఏం చెప్తుంది, ఇక్కడికి ఈ వయసులో ఉన్న స్త్రీలు, అంటే ఋతుస్రావం క్రియాశీలంగా ఉన్న స్త్రీలు ఎవరు కూడా ఆలయానికి రాకూడదు అనేది నియమం. ఇప్పుడు ఆలయం నియమం అది. కాబట్టి మనం ఇప్పుడు నేను ఒకటే, నేను ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో వివక్ష లేదు. ఓకే, అది అర్థం కావడానికి పెద్ద సైన్స్ అవసరం లేదండి. ఏంటంటే ఇప్పుడు సంవత్సరానికి ఒక 10 లక్షల మంది దాకా ఆడవాళ్ళు వెళ్తారండి శబరిమల ఆలయానికి. ఆడవాళ్ళు 10-15 లక్షల మంది వెళ్తారు ప్రతి సంవత్సరం. కాబట్టి బుద్ధి ఉన్న ఎవరైనా సరే, మనిషి అన్న ఎవరికైనా సరే, కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నా సరే, ఇది స్త్రీ వివక్ష కాదు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఫర్ ద ఫర్ ఉమెన్. సో దేర్ ఈస్ అ ప్రాసెస్ ఫర్ విచ్ యు హావ్ టు అబైడ్. ఈ రూల్ ఉంది అందరికి కాదు, ఈ రూల్ ను మీరు ఫాలో అయితే
గనక. పాయింట్ ఏంటంటే ఇక్కడ దీన్ని ఏం చేశారంటే, మీడియాలో విపరీతంగా దీన్ని స్త్రీ వివక్ష అన్న కోణంలో చూపించడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్ అనేది ఒక హాట్ టాపిక్ అనమాట. ఫెమినిజం అనేది చాలా ప్రస్తుతం చాలా బలంగా ఉన్న మూమెంట్. ఒక క్రిస్టియానిటీ కన్నా కూడా ఫెమినిజం ఈ రోజున చాలా స్ట్రాంగ్ ఉంది. ఫెమినిజం ఇస్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్, ఇట్స్ మోర్ ఈవెన్ డేంజరస్ ఆల్సో. ఫెమినిజం అనేది ఇంకా క్రైస్తవం కన్నా లేకపోతే ఇస్లాం కన్నా ఇటువంటి దాడుల కన్నా కూడా, మన ధర్మం మీద జరుగుతున్న దాడుల్లో ఫెమినిజం అనేది ఇంకా చాలా తీవ్రమైన దాడి. ఎందుకంటే అసలు ఇలాంటి దాడి ఒకటి జరుగుతుందని కూడా మనకు తెలియట్లేదు. ఆ దాడిలో భాగంగానే ఈ శబరిమల అంశాన్ని మనం చూడాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, స్త్రీ పట్ల వివక్ష లేని దాన్ని స్త్రీ పట్ల వివక్ష అన్న కోణంలో చూపిస్తున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, ఒక్క శబరిమలలో స్త్రీలు వెళ్ళకూడదు. ఇటువంటి దేవాలయాలు పురుషులు వెళ్ళకూడకుండా చాలా ఉన్నాయి. కాబట్టి అలా చూసినా సరే హిందూ ధర్మంలో స్త్రీ వివక్ష లేదు. సో నేను ఇవెందుకు చెప్తున్నా అంటే దీనికి పెద్ద శాస్త్రమో ఇంకోటి ఏం పెద్ద మనకేం తెలియట్లేదండి. జస్ట్ ఇంగిత జ్ఞానం ఉంటే మనకు అర్థమైపోతుంది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఇది స్త్రీ పట్ల వివక్ష కాదు. ఆ సమస్య కాదని పక్కన పెట్టండి, స్త్రీ పట్ల వివక్ష కాదు. మరి ఏంటి, కొన్ని మీ కోణం చూసినా సరే మీరు ఏమనాలి, ఋతుచక్రం క్రియాశీలంగా ఉన్న స్త్రీల పట్ల వివక్ష అని అన్నారనుకోండి, అట్లీస్ట్ మీ ప్రమేయ కరెక్ట్, అంటే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ తప్ప పక్కన పెట్టండి, అంటే మీకు అట్లీస్ట్ ఆ ప్రమేయ కరెక్ట్. సో ఏంటంటే ఆర్గ్యుమెంట్, మరి మన వాళ్ళు ఇప్పుడు మీరు బీబీసీ చూడండి, లేకపోతే సిఎన్ఎన్ చూడండి, మీరు ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి, చాలా వరకు హెడ్లైన్స్ ఏమంటాయి అంటే డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ఇన్ శబరిమల.
కరెక్ట్.
ఇట్లా వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మీరు ఏ చర్చల్లో చూసినా సరే దీని ఎంతసేపు స్త్రీ వివక్ష అనే చూపిస్తారు. మరి వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదా, ఇంత చిన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు, తెలియకుండానే బీబీసీలు సిఎన్ఎన్ లోనే రిపోర్టర్లు అయిపోతున్నారా, వాషింగ్టన్ పోస్ట్ లో, న్యూయార్క్ పోస్ట్ లోని, టైమ్స్ నౌ లోని వీటిలో రిపోర్టర్లు అయిపోతున్నారా? వాళ్ళు ఏమి మామూలు వాళ్ళు ఎవరు కదా, మీకు నాకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియకుండా ఎందుకుంటది. అంటే కావాలంటే దీని వెనక, అంటే నేను నా పాయింట్ ఏంటంటే దీని వెనక ఒక కుట్ర ఉందనేది మనం అర్థం చేసుకోవాలండి. మొట్టమొదట ఇదేదో కాకతాళీయంగా జరుగుతున్న విషయం, మాకు ఏదో జరిగిపోతున్న విషయం కాదు, ఒక అజ్ఞానం వల్ల జరుగుతున్న విషయం కాదు ఇది. దీని వెనక ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర వల్లనే ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటంలో భాగంగానే శబరిమల మీద జరుగుతున్న దాడి. దీన్ని స్త్రీ పట్ల వివక్ష అన్న కోణంలో కనుక దీన్ని చూపిస్తే ఎక్కువ దీనికి మైలేజ్ వస్తుంది. ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు, దీనికి ఎక్కువ మైలేజ్ వస్తుంది అనమాట. అంటే ఒక మంచి ట్యాగ్ లైన్, అది మంచి హ్యాష్ ట్యాగ్ అనమాట.
ఇప్పుడు ఇప్పుడు మనం అట్లా చెప్పండి రంజిత్ గారు, చెప్పండి మీరు చెప్పండి.
అదే అండి, ఇది నేనంటే ఇది స్త్రీ పట్ల వివక్ష కాదు అన్నది మనం ముందు అర్థం చేసుకోవాలి. స్త్రీ పట్ల వివక్ష అన్న కోణంలో ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇది దీని వెనుక కుట్ర ఉందనేది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, అది నా పాయింట్.
ఇప్పుడు మామూలుగా మన సనాతన ధర్మంలో అండి స్త్రీ పట్ల వివక్ష అంటే మనం ఎన్నో ఫార్మ్స్ ఆఫ్ గాడ్ మనం పూజిస్తాం కదా, మనం దైవాన్ని ఎన్నో రూపాలుగా పూజిస్తాం. అలాగే దాంట్లో సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నటువంటిది మన అమ్మవారిని పూజించడం అనేది ఒక సనాతన ధర్మమే. అలాగే పెళ్లిలో కూడా మనం ఫస్ట్ గౌరీ పూజ చేసినప్పుడు మాత్రమే పెళ్లి కూతురిని మనం పైకి పంపిస్తాం డయాస్ మీదకి. అలాగే మనం పెళ్లి కూతురిని కూడా లక్ష్మీదేవి అని మనం అంటాము, అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఉమెన్ కదా. మనకి సాష్టాంగ ప్రణామం పురుషులకు ఉంది, అలాగే హాఫ్ సాష్టాంగ ప్రణామం స్త్రీలకు ఉంది. అంటే వి గివ్ మోర్ రెస్పెక్ట్ టు ఉమెన్ కదా. మనం సహజంగానే సనాతన ధర్మంలో ఉన్నది ఏంటంటే మోర్ రెస్పెక్ట్ టు ఉమెన్,
మోర్ రెస్పెక్ట్, లెస్ రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే అండి. స్త్రీకి మన మన ధర్మంలోనే స్త్రీ శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది మనం ఒకసారి చూసినట్టయితే, అయితే ఇది మన ఒక్క దాంట్లోనే కాదండి, మీరు అన్నట్టు హిందూ ధర్మంలో మాత్రమే పరిమితం కాదండి, ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే విధమైన పద్ధతి ఉండేది. ఎప్పటి వరకు, క్రైస్తవం అడుగు పెట్టే వరకు. క్రైస్తవం అడుగు పెట్టి ఉన్న అప్పటికి అంతకు ముందున్న ధర్మాల్లోనే, అంతకు ముందు జనాలు మతాలు అనొచ్చు, మీరు ధర్మాలు అనొచ్చు, నిజానికి వాటికి ఒక పేరు లేదు. క్రైస్తవం వచ్చే వరకు వాటి వేరేం పేరు లేదు. మీరు ఐరోపాలో తీసుకున్నా సరే, ఆసియాలో తీసుకున్నా, ఆఫ్రికాలో తీసుకున్నా, ఉత్తర దక్షిణ అమెరికాలో తీసుకున్నా, ఎక్కడ చూసినా సరే దైవ శక్తిని స్త్రీ రూపంలో ఆరాధించడం అనేది భాగమే అన్నిట్లో. క్రైస్తవం వచ్చిన తర్వాతే ఇది మారింది. క్రైస్తవం వచ్చిన తర్వాత ఈ పురుషాధికార దైవత్వంతో సంబంధం లేకుండా, పురుషుడికి మాత్రమే సంబంధం, స్త్రీకి దైవత్వంతో సంబంధం లేకుండా చేసింది క్రైస్తవం. దాని నుంచి వచ్చిందే ఇస్లాం. ఇస్లాం లో కూడా అదే సమస్య. ఈ ఫెమినిస్టిక్ మూమెంట్స్ ఏవైతే ఈ స్త్రీవాదం, ఆధునిక స్త్రీవాదం పుట్టిందో, ఇదంతా అమెరికా యూరోప్ లోనే పుట్టింది. మరి వీళ్ళ నేపథ్యం ఏంటంటే, వీళ్ళ నేపథ్యం క్రైస్తవం నేపథ్యం. సో వాళ్ళ మతానికి నిజమే అది, అక్కడ నిజంగానే వివక్ష ఉంది. అది మనం పోవాలను సరే, ఎక్సెసెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయనుకోండి. ఇప్పుడు చాలా ఎక్సెస్ కలిపోయింది స్త్రీవాదం, ఆధునిక స్త్రీవాదం, అది వేరే సమస్య. బట్ నిజానికి అక్కడ సమస్య ఉంది. మన దగ్గర కూడా స్త్రీ పట్ల వివక్ష, స్త్రీ పట్ల దాడులు లేవని నేను అనట్లేదండి. ఇప్పుడు బలహీనమైన ప్రతి వ్యక్తి మీద బలమైన వ్యక్తి దాడి చేయడానికి అవకాశం ఉందండి. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఇంకొక చిన్నపిల్లడు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ప్రతిదాన్ని మనం దీన్ని మనం బలహీనమైన వ్యక్తిని బలమైన వ్యక్తి చేసే దాడి అని చూడటం వరకే చేయాలి. ఎప్పటి వరకు దానికి సైద్ధాంతికంగా సపోర్ట్ లేకపోతే, మన దానిలో సైద్ధాంతికంగా అటువంటి సపోర్ట్ ఏం లేదు కదా మనకి ఎక్కడ. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక స్త్రీ మీరు కొన్ని దేవాలయాల సంగతి తీసుకోండి, అందరికంటే ఎక్కువ దేవాలయాలు మన అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. ఎందుకంటే ఏ ఊళ్ళో అయినా సరే ఏ దేవాలయం ఉన్నా లేకపోతే ఒక గ్రామదేవత దేవాలయం ఉంటుంది. గ్రామదేవత అంటే స్త్రీయే, అమ్మవారే.
అమ్మవారి దేవాలయం
అసలు ఒక్క 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 ఊరు కూడా ఉండదు అలాంటిది. ఏమన్నా క్రైస్తవులు ఫుల్ గా 100% అయిపోయి అక్కడ దేవాలయాలు తీసేస్తే మనకు తెలియదులే, కానీ మిగిలిన అన్ని చోట్ల హిందువులు ఉన్న ప్రతి ఊర్లో కంపల్సరీగా ఉంటది. మరి ఇందులో అసలు అంటే ఏ మాత్రం మనం ఎలా చూసినా సరే ఇంగిత జ్ఞానంతో చూస్తే మరి దీనికి పెద్ద శాస్త్రం ఆగమ శాస్త్రం ఇవేం మనకు అర్థం కావట్లేదు. స్థలపురాణం ఏమేమి తెలియట్లేదు మనకి, చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థం అవుతుంది మన దగ్గర హిందూ ధర్మంలో భారతదేశంలో అటువంటిది ఏం లేదండి.
సో ఇప్పుడు 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 మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన దాంట్లో నేను జస్ట్ సమరైజ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్, ఈ సేవ్ శబరిమల అనేది దిస్ ఇస్ నాట్ ఎ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్. ఫస్ట్ పాయింట్, యాజ్ ద మీడియా ఇస్ ప్రొజెక్టింగ్, దిస్ ఇస్ నాట్ ఎ డిస్క్రిమినేషన్ అబౌట్ ఉమెన్. సో మనకి ఎన్నో దేవాలయాల్లో కేవలం పురుషులు ఎంటర్ అయ్యే దేవాలయాలు కూడా ఉన్నాయి, అలాగే దీంట్లో దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్ మనం ఎప్పుడైతే మనం పూజిస్తున్నప్పుడు ఆ ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ స్థల పురాణం ప్రకారం మనం దైవాన్ని పూజించుకుంటాం. సో ఇక్కడ మనం కమింగ్ బ్యాక్ టు ద సేవ్ శబరిమల ఈ టాపిక్ లోకి వెళ్తే గాని, ఇప్పుడు మనం ఈ ఈ సేవ్ శబరిమల అనే దానికి ఈ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ ని తీసుకొచ్చారని మీరు క్లియర్ గా చెప్తున్నారు, దీని వెనక పెద్ద కుట్ర ఉందని కూడా చెప్తున్నారు, అది అర్థమవుతుంది. కానీ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటం ఈ కుట్రలో భాగమే కదండి, అంతే కదా. కానీ ఈ కేసు వేసింది ఎవరండి, అంటే అంటే ఎట్లా దీన్ని మన హిందూ సమాజం
న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనం వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు, వేరేలా ఉంటే బాగుంటుంది అనొచ్చు, కానీ ఆ తీర్పుకు మనం బయాసిడ్ ఇచ్చారనో లేకపోతే దురుద్దేశంతో ఇచ్చారనో మనం అంటానికి లేదు. అలా మనం అది కరెక్ట్ కూడా కాదు, నేను కూడా అలాగే అనుకోవట్లేదు, ఇటువంటి ఉద్దేశం మనకు ఉండకూడదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏంటంటేనండి, అంటే ఇప్పుడు మరి ఇప్పుడు సమస్య ఏంటంటేనండి, అది ఈ న్యాయ వ్యవస్థతోనే ఒక సమస్య ఉందండి. మన న్యాయ వ్యవస్థతోనే అంటే ఒక కేంద్రీకృత విధానంలో నడుస్తున్న ఒక న్యాయ వ్యవస్థ, ఇప్పుడు 130-140 కోట్ల మంది జనాలు కలిపి ఒక ఒక జ్యుడిషియరీ సిస్టమ్ పెట్టి దానికి ఒక సుప్రీంకోర్టు పెట్టి, అసలు ఈ వ్యవస్థే కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఉదాహరణకి ఒక చిన్న పల్లెటూరు ఉందనుకోండి, ఓకే, ఆ పల్లెటూరులో ఒక వ్యక్తి ఇంకొక పక్కోడి పొలంలో ఒక 10 అడుగులో 15 అడుగులో స్థలం కబ్జా చేశారు అనుకోండి, ఏదో చేసి మనకి ఏ సినిమాల్లో మనం చూస్తాం, ఏదో ఊరికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న అందరూ పెద్ద మనుషులు 4-5 పెద్ద మనుషులు కూర్చుంటారు, వాళ్ళు ఇరుపక్షాలు మాట్లాడి తీర్పు చెప్తారు. అటువంటి ఒక సెక్షన్ లోని ఈ కేసు తేలటానికి 2-3 రోజుల కంటే ఎక్కువ పడుతుంది, మా హైదరాబాద్ 10 రోజులు పట్టింది. ఎందుకంటే అందరికి తెలుసు ఇప్పుడు ఈ స్థలం ఇది అని చెప్పి వాళ్ళిద్దరికి అక్కడ ఉన్న లోకల్ అందరికి తెలుసు. దాన్ని ఏమి ఎవరో ప్రత్యేకంగా రుజువు చేయక్కలే ఏం చేయక్కలే, వారం 10 రోజుల్లో తేలిపోద్ది విషయం. ఎవరు చేయడు కూడా, ఎందుకంటే అంత స్పీడ్ గా అక్కడ వెంటనే తీర్పు వచ్చేస్తుంది కాబట్టి అసలు ఎవరు చేయరు. ఇదే మీరు కోర్టుకి వెళ్తే 10 సంవత్సరాలు పట్టుతో 20 సంవత్సరాలు పట్టుతో 30 సంవత్సరాలు పట్టుతో చెప్పలేమండి, ఈలోపు వాడు చచ్చిపోతారు వీడు చచ్చిపోతారు. అంటే అలాగని ఇప్పుడు అంటే ఈ లోకల్ గా జరిగే ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు ప్రతి దానికి కూడా మనం ఒక అంశం మీద మనం తీర్పు ఇవ్వాలి అంటే గనక, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా చూడండి, సైన్స్ ఉందనుకోండి సార్, సైన్స్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశామనుకోండి, మీరు చేసినా నేను చేసినా ఇంకొకరు చేసినా ఇంకొకరు చేసినా 100 మంది చేసినా సరే 1000 మంది చేసినా సరే ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే ఎక్కడ చేసినా సరే దానికి అనుగుణంగా సేమ్ రిజల్ట్, ఎగ్జాక్ట్ సేమ్ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ రిజల్ట్ సరిగ్గా రాలేదు అంటే అది ఆ ఫార్ములా తప్పు కాదు, మనం చేసిన విధానం తప్పు, ఏదో మనం టెంపరేచర్ పెరిగి మెయింటైన్ చేయకపోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో మనం తప్పు చేసి ఉండొచ్చు. సో అది సైన్స్. సో సైన్స్ కి వచ్చినప్పటికీ మనం యూ కెన్ మేక్ ఇట్ సాక్రోసాంక్ట్, అంటే 100% ఇది చెప్పింది కాబట్టి మనం నమ్మేయాలని చెప్పి మనం నమ్మచ్చు, అట్లీస్ట్ ఒక చాలా ఒక స్థాయి వరకు. సో దానికంటే కూడా బియాండ్ ఉంటది. కానీ ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఈ జడ్జిమెంట్ తీసుకోండి, 5 జడ్జీలు ఉన్నారు, ఓకే, నలుగురు ఒక తీర్పు ఇచ్చారు, ఒకళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. మనం ఒక హైపోథెటికల్ కేసు తీసుకుందాం, హైపోథెటికల్ కేసులో ఈ ఐదుగురు కాక ఇంకొక ఐదుగురు జడ్జిలు తీసుకుందాం అనుకోండి, ఇంకొకరు ఎవరు ఐదుగురు జడ్జిలు వచ్చారు అనుకుందాం అనుకోండి, ఇదే రకమైన తీర్పు వస్తుందని మనం చెప్పగలమా?
చెప్పలేం.
అంటే ఈ జడ్జిల కాంబినేషన్ మారుతున్న కొద్ది తీర్పు మారుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా ఈ తీర్పు మీద పడటానికి అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క, అంటే ఇప్పుడు అదే నేను అనట్లేదు, ప్రతి వ్యక్తికి కూడా కొన్ని వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకంటూ కొంత ఒక ఆలోచన శక్తి ఉంటుంది, ఏ మనిషి ఇంకొక మనిషిలా ఉండడు. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వాళ్ళు చేసే నిర్ణయం మీద ప్రభావం ఉంటుంది. అది దానికి ఏమి న్యాయమూర్తులు కూడా ఏమి అతీతం కాదు. మనం ఎంత కాన్స్టిట్యూషన్ అని పెట్టినా సరే, ఒకవేళ లేదు ఇది ఒక రాజ్యాంగ ప్రకారం జరుగుతుందంటే, రాజ్యాంగం ప్రకారం జరిగినప్పుడు అది అంత 100% పర్ఫెక్ట్ గా వ్యక్తి అభిప్రాయాలతో సంబంధం లేనప్పుడు ఐదుగురు ఒకటే జడ్జిమెంట్ ఇవ్వాలి. అసలు ఐదుగురు జడ్జిలు ఎందుకు? ఐదుగురు జడ్జిలు పెట్టిందే ఎవరైనా వ్యక్తి తన సొంత అభిప్రాయాలతో గబుకునే తప్పు తీర్పు ఇచ్చేస్తామన్న అభిప్రాయంతోనే కదా పెద్ద పెద్ద విషయాల్ని ఐదు జడ్జిలు ఏడుగురు
జడ్జిలు
కొంత దాన్ని ఏంటంటే మినిమైజ్ చేయడానికే కదా పెట్టింది. కాబట్టి ఇదేదో ఒక సుప్రీంకోర్టు రూల్ అంటే కొంతమంది, అంటే ఒకప్పుడే మనకు జనరల్ గా ఏముంటది అంటే ఒపీనియన్, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది కాబట్టి ఇక మనం మాట్లాడటానికి లేదు, 100% కరెక్టే, అట్లేం చెప్పలేమండి, అట్లేం చెప్పలేము. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు, సర్వోన్నత న్యాయస్థానం అంటే ఏంటంటే కొంతమంది మనుషులు అంతే కదా, అదేమి పైన చూడుపడ్డదేం కాదుగా.
ఇక్కడ నాది ఒక పాయింట్ అండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కోర్టులో కేసు వేసిన వాళ్ళు అసలు వాళ్ళకి సనాతన ధర్మానికి ఉన్న సంబంధం ఏంటి?
వాళ్ళకి సనాతన ధర్మానికి చాలా సంబంధం ఉందండి, ఎందుకంటే వాళ్ళకి సనాతన ధర్మం శత్రువు, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు, అదే వాళ్ళకి సనాతన ధర్మానికి ఉన్న సంబంధం.
సంబంధం ఏంటంటే శత్రువు
సంబంధమే కదా,
శత్రువు కరెక్ట్,
శత్రుత్వమే సంబంధం.
ఇప్పుడు మనం సహజంగా
చెప్పండి, ఒక్క నిమిషం వెంకట్ గారు, ఒక్కటి చెప్పాలి మీకు. రంజనా కుమారి అని చెప్పి ఒక ప్రముఖ స్త్రీవాది ఉంది, ఒక ఆవిడ ఒక పెద్ద ఎన్జిఓ నడుపుతుంది ఆవిడ. ఇందులో ఆవిడ కొంచెం అంటే మన దేశానికి సంబంధించి ఈ ఫెమినిజం కి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రముఖంగా ఆవిడ పేరు వినిపిస్తుంటది. సో ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే, మీకు ముఖ్యంగా మీకు సంక్రాంత్ సాను గారును మనం మధు కిషోర్ గారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ ఏంటంటే, ఆవిడ ఎన్జిఓకి గత 2 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చాయి. మొత్తం ఎంత వచ్చాయో చెప్తాను చూడండి, నేను లిస్ట్ యాక్చువల్ గా పెట్టుకున్నాను నేను.
ఏది ఈమెనండి, మన సుప్రీం కోర్టులో అగెన్స్ట్ దిస్ టెంపుల్ వేసింది,
వన్ ఆఫ్ ది పిటిషనర్ అయి ఉండొచ్చు మరి నాకు తెలియదు. కానీ ఈవిడ ఏంటంటే, మొత్తం ఈవిడకి దాదాపు 30 కోట్లు ఎంత వచ్చాయండి డబ్బులు, చాలా పెద్ద మొత్తమే వచ్చింది, చాలా పెద్ద మొత్తం వచ్చింది. అయితే ఇందులో ఏంటంటే, ఈ ఇచ్చిన వాళ్ళ కొన్ని పేర్లు చెప్తాను చూడండి మీకు. ఇంటర్ చర్చ్ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ 3.58 కోట్లు.
ఎంత పబ్లిక్ రికార్డ్స్ రంజిత్ గారు, అంతే కదా
పబ్లిక్ రికార్డ్ ఇది? ఇది ఎప్పుడు వచ్చినవి, 17-18 అనుకుంటా, 2017-18 అనుకుంటా, లేదా 2006-2017 మధ్య వచ్చిన పంట అండి. ఇవిడ శబరిమల విషయంలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవిడ. ఈ ఇంటర్ చర్చ్ వాళ్ళు ఒక 3.6 కోట్లు ఇచ్చారండి. నెక్స్ట్ ఇలాగ చాలా ఉన్నాయి అనుకోండి, ఇంకా ఇంకొకరు ఎవరు అండి, పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ వాళ్ళు ఒక 4.5 లక్షలు ఇచ్చారండి. ట్విట్టర్ ఒక 35 లక్షలు ఇచ్చారండి పాకిస్తాన్ నుంచి, ట్విట్టర్ ఒక 35 లక్షలు ఇచ్చారండి. ఇప్పుడు చర్చ్ అనేది, అంటే క్రైస్తవానికి విగ్రహారాధన అనేది పూర్తి వ్యతిరేకం, వాళ్ళు విగ్రహారాధనకి పూర్తి వ్యతిరేకం. ఈ కారణం చూపించే వాళ్ళు మీకు మొట్టమొదట మీకు ఈ గ్రీక్ సామ్రాజ్యంలో, రోమన్ సామ్రాజ్యంలో వాళ్ళు వ్యాప్తి చెందినప్పుడు వాళ్ళకి కొంత బలం వచ్చిన తర్వాత, అంటే కాన్స్టాంటిన్ ఎప్పుడైతే మతం మారాడో 312లో, అప్పటి నుంచి వాళ్ళకి కొంత అధికారం వచ్చిన తర్వాత ఎన్నో దేవాలయాలను కూల్చేశారు. అప్పటికి అక్కడ ఉన్న దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు మీకు ఒకసారి గ్రీకు రోమన్ ఆర్కిటెక్చర్ చూస్తే అద్భుతమైన దేవాలయాలు, అద్భుతమైన కట్టడాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఎలాగైతే చాలా భారీ భారీ నిర్మాణాలు ఉన్నాయి, అక్కడ కూడా అలాగే ఉండే, ఇప్పటికీ కొన్ని మిగిలిపోయినాయి అనుకుంటా, తప్ప కొన్ని పోల్చడానికి కూడా వాళ్ళకి శక్తి సరిపోలే, అంత ఎదవలు నిర్మించిన కోల్పోతే వాళ్ళకి శక్తి సరిపోలే, అప్పటికి కొన్ని మిగిలినాయి. సో వాళ్ళకి విగ్రహారాధనకి అంత పూర్తి వ్యతిరేకం. ఇప్పుడు ఇప్పుడు శబరిమలలో ఏం చేస్తున్నారండి, 50 స్త్రీలు అక్కడికి వెళ్ళట్లేదు అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కొంచెం ఆనందపడాలి, ఫోన్లో అట్లీస్ట్ సరే ఒక 50% మందని అక్కడికి వెళ్ళట్లేదు, విగ్రహారాధన చేయట్లేదు అని ఆనందపడాలి. వాళ్ళకి ఏంటంటే ఇందులో అంత అంత ఇంట్రెస్ట్ శబరిమలలో స్త్రీలు వెళ్ళటం గురించి, అంటే అది ఋతుచక్రం క్రియాశీలంగా ఉన్న స్త్రీలు శబరిమల ఆలయానికి వెళ్ళటం మీద ఎందుకు చర్చికి ఎంతకంత ఆసక్తి అండి? ఏంటి పాకిస్తాన్ వాడికి ఏంటంత ఆసక్తి? ఏంటంత ఆసక్తి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దేవాలయ నియమాన్ని చెడగొట్టి లేదా దేవాలయాన్ని పోల్చేసి లేకపోతే ఇంకొక విధంగా దాన్ని నష్టం చేసి జనాల్లో ఏం చేస్తారంటే ప్రచారం చూసారా మేము ఈ అదన్నారు ఇదన్నారు చివరికి ఆడవాళ్ళందరూ వెళ్తున్నారు ఏమైంది ఏమైనా కొంపలు మునిపోయినా మీరు అందులో ఏమి దైవశక్తి లేదు అని సామాన్యానికి దీన్ని ఒక ఉదాహరణకు తీసుకుంటారు అనమాట. మీరు ఏం చేసేవాళ్ళంటే అంటే మీకు ఫస్ట్ లోనే మీకు రోమన్ సామ్రాజ్యం కనుక మనం హిస్టరీ చూసినట్టయితే ఒక దేవాలయాన్ని కూల్చేయడం, కూల్చేసి అక్కడ ప్రజలు ఏంటంటే చూసారా ఇక్కడ ఏమి దైవశక్తి లేదు అందుకే కూల్చేస్తామని చెప్పి నమ్మించి అక్కడ ఉన్న మతం మార్చడం.
అంటే బేసికల్ ఏంటంటే మన ఏదైతే సనాతన ధర్మంలో ఉన్న బేసిక్ ఫౌండేషన్ అంటే మన బిలీఫ్ సిస్టమ్ మీద దెబ్బ కొడతారు. ఫస్ట్ పాయింట్
అవును.
ఓకే అంటే ఇది 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 కేవలం ఒక కోణంలో ఒక నార్మల్ హిందూ ఒక కోణంలోనే చూడాల్సింది కాదు. ఇది ఇదేంటంటే మన టోటల్ సనాతన ధర్మానికే ఒక కీడు చేసే అంశం ఇది. అంటే మన బేసిక్ ఫౌండేషన్ నే కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ శబరిమల వస్తుందండి
మన అని కూడా కాదండి, ఇంకో కొంచెం కూడా మనం బ్రాడ్ గా చూడాలండి. ఇప్పుడు ప్రపంచంలో ఈ దరిద్రం ఈ 2000 సంవత్సరాల నుంచేనండి. ఆ దరిద్రం ఏంటంటే మాది మాత్రమే కరెక్ట్, మిగతా అన్ని తప్పు. మాది మాత్రమే కరెక్ట్, ప్రపంచంలో అందరూ మాదే ఒప్పుకొని తీరాలన్న ఈ దరిద్రం ఏదైతే ఉందో ఈ దరిద్రం ప్రపంచంలోకి క్రైస్తవం తీసుకొచ్చింది. క్రైస్తవం రాకముందు మనుషుల్లో ఇంత మూర్ఖత్వం లేదు, అట్లీస్ట్ నాకు తెలుసు రికార్డెడ్ హిస్టరీలో, నేనైతే ఎక్కడ చూడలే. ఇది వచ్చిన తర్వాత కేవలం ఈ కారణం వల్ల, అంటే మీకు మీరు క్రిస్టియానిటీ తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, కమ్యూనిజం తీసుకోండి, ఈ మూడు సిద్ధాంతాలు కూడా అంటే ఇదే ముసలో ఉంటాయి. అంటే ఇది మాత్రమే కరెక్ట్, మిగతా అన్ని తప్పు. అందుకే వాటిని ఐడియాలజీస్ అంటారండి. అంటే ఐడియల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐడియల్ అయిపోతే ఇంకా దానికి డిస్కషన్ ఏమంటారు చెప్పండి. ఆల్రెడీ డిక్లేరింగ్ సంథింగ్ మరి ఐడియల్ అన్న తర్వాత డిస్కషన్ కి ఆప్షన్ లేదు. డిస్కషన్ కి ఆప్షన్ లేదంటే మనం చర్చించడానికి అవకాశం లేదు, దాన్ని మెరుగుపరచడానికి అవకాశం లేదు, దాన్ని మార్చడానికి అవకాశం లేదు, దాన్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు.
అంటే
అంతే ఇక అంతే. ఇప్పుడు మనకి ఇప్పుడు ఐడియాలజీ అనే పదం ఉంది అనుకోండి, ఐడియాలజీ అనే పదాన్ని మనం సంస్కృతంలోనో తెలుగులోనో ఏంటి చెప్పండి? పదం లేదు. మనం మనం సిద్ధాంతం అంటాం. సిద్ధాంతం అనే యాక్చువల్గా సిద్ధాంతం వేరు, సిద్ధాంతం వేరు, ఐడియాలజీ వేరు. సిద్ధాంతం అంటే సిద్ధాంతంలో చాలా కీలకమైన అంశం ఏంటంటే చర్చించడం, దాన్ని మెరుగుపరచడం, లేకపోతే దానికంటే ఇంకో కొత్త సిద్ధాంతాన్ని తీసుకురావడం అనేది చాలా కీలకం సిద్ధాంతంలో.
డిబేట్ అండ్ డిస్కషన్
అంతే కదా, డిబేట్ డిస్కషన్ ఇంప్రూవ్మెంట్, అవసరమైతే రిజెక్షన్. ఈ ఐడియాలజీలో ఉండవండి. ఈ ఐడియాలజీ అనే దరిద్రం ఏదైతే క్రిస్టియానిటీ నుంచి వచ్చిందో అప్పటి నుంచే మనకి సమస్యలన్నీ ప్రారంభమైనాయి. ఇటువంటి మనకి భారతదేశంలో అయితే ఒకటండి, మన దగ్గర ఉన్నంత అడ్వాన్స్డ్ స్టేజ్ లో మిగతా చోట్ల సంస్కృతి ఉండకపోవచ్చు కానీ, బట్ మిగతా చోట్ల కూడా ప్రాథమికంగా ఇటువంటి వ్యవస్థ ఉండేదండి ప్రపంచంలో ప్రతి చోట, కనీసం రోమన్ సామ్రాజ్యం యూరోప్ లో. ఆఫ్రికాలో మిగతా చోట్ల ఎట్లా ఉందనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు, నేను ఇంకా దాన్ని పరిశోధించలేదు. కనీసం ఐరోపా సంగతి చెప్తున్నట్టు ఐరోపా ఉత్తర ఆఫ్రికా ఈ ప్రాంతంలో మాత్రం ఈ ఆరాధన ఉండేది. అంటే దైవశక్తిని స్త్రీ రూపంలో ఆరాధించడం ఉండేది, ప్రకృతిని ఆరాధించడం ఉండేది, దేవాలయ వ్యవస్థ ఉండేది. దేవాలయ వ్యవస్థలో కూడా మనకు ఎట్లయితే ప్రాణప్రతిష్ఠ ఉందో వాళ్ళకు కూడా ప్రాణప్రతిష్ఠ ఉండేది. నాకు ఆశ్చర్యం అనిపిస్తే ప్రాణప్రతిష్ఠ ఉండేది, ప్రాణం ఉండేది, ఆ సిద్ధాంతాలు ఉండేవి. అంటే శాస్త్రాలలాగా అంటే మనంత ఈ డెప్త్ కాకపోయినా ఉండేది. ఆ నెక్స్ట్ ఏంటంటే దైవశక్తిని రకరకాల రూపాల్లో వివిధమైన పేర్లతో ఆరాధించే ఒక పద్ధతి ఉండేది. ఇన్ని రకాల దైవాలు ఉన్నా ఇన్ని రకాల ఉన్నా సరే ఉన్నది ఒకటే దైవం అనే ఒక నమ్మకం ఉండేది. ఒకే వ్యక్తికి ఇష్టదేవత ఆరాధన ఉండేది, ఒకే కుటుంబంలో ఎంతో మంది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని ఆరాధించడం అనేది ఉండేది. రకరకాల ఒకటే ప్రదేశంలో రకరకాల దేవుళ్ళని పెట్టి పూజించే పద్ధతి ఉండేది. పునర్జన్మ మీద నమ్మకం ఉండేది, కర్మ సిద్ధాంతం ఉండేది.
రంజిత్ గారు ఒక్క నిమిషం, నేను మీకు కొంచెం మనం కొంచెం స్లైట్ ఆఫ్ టాపిక్ డివేట్ అవుతున్నా అనిపిస్తుంది. నేను
చెప్పండి చేస్తాను. అంటే ఇక నేను అనేది ఏంటంటేనండి, ఇది అంటే మనం హిస్టారికల్ గా చూసుకుంటే ఇది ఒక హిందూ ధర్మం మీద దాడి కాదండి, ఇది నాగరికత మీద దాడి. నాగరికత మీద ఒక అనాగరిక సిద్ధాంతం, అంటే ఒక ఐడియాలజీ, ఒక మూర్ఖత్వం, అంటే ఒక నాగరికుడి మీద ఒక మూర్ఖత్వాన్ని నమ్మే వాళ్ళ దాడి. మాది మాత్రమే నిజం అనేది మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వం దాడి చేస్తుంది. హిందూ ధర్మం మీద మాత్రమే కాదండి ఇది, అంటే మనం ఓవరాల్ చూస్తే ప్రపంచ మానవాళి యొక్క నాగరికత మీద దాడి, అందులో భాగమే ఈ శబరిమల.
అవును అవునండి. సో ఇక్కడ ఇక్కడ నాది ఒక క్వశ్చన్ రంజిత్ గారు. ఇప్పుడు మనం సహజంగా సుప్రీం కోర్టులో ఆ కేసు అక్కడ ఆ టాపిక్ నుంచి వస్తున్నాం మనం. సుప్రీం కోర్టులో కేసు వేసిన వాళ్ళు మన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా. సో అసలు మన సన ఇప్పుడు నేను ఒక గుడికి నేను నమ్మనండి, నేను గుడిని నమ్మకపోతే నీకు ఆ గుడితో నీకెందుకు, నమ్మే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఒక 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 వ్యవస్థలో ఒక 80 మందో 70 మందో ఒక వ్యవస్థని, ఒక గుడినో లేకపోతే ఒక స్థలాన్నో ఒక పాయింట్నో నమ్ముతారు. అది విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఉంది అనుకోండి, మనం వెళ్తాం. ఈ 30 మందికో లేకపోతే దాంట్లో 4-5కో సంబంధం లేదు ఈ విషయంలో, ఎందుకంటే నాకు అది ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో మీరు బిలీవ్ చేయనప్పుడు మీరు సుప్రీం కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏంటి? అంటే అంటే ఇప్పుడు మీరు అంటే ఎందుకు, అంటే మన ధర్మం మీద ఎందుకు దాడి చెయ్యాలి? ఇప్పుడు మనం సహజంగా ఒక ఒక ఇప్పుడు మనం వేరే వేరే వ్యవస్థలు తీసుకున్నాం అనుకోండి, మనం హిందూ వెళ్ళి నువ్వు ముస్లింస్ లో ఉన్న ఏదో ఒక ఒక ఇష్యూ మీద మనం మనం ఏం కేసు వేయం, వాళ్ళ వాళ్ళ రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం, వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు బ్రతుకుతున్నారు, దాంతో మనకు సంబంధం లేదు అని సహజంగా మనం ప్రతి హిందువు కూడా అనుకుంటారు. కానీ ఇట్లా అనుకున్న హిందువు కూడా ఈ శబరిమల విషయంలో ఎందుకు వాళ్ళు మన మీద మనం దాడి చేయకుండానే, లేకపోతే మనం ఇంత సహనంగా టాలరెంట్ గా ఉన్న సొసైటీని వాళ్ళు మన మీద ఎందుకు దాడి చేయాలని అనుకుంటారు?
మనం టాలరెంట్ గా ఉంటాం కాబట్టి అండి. ఇప్పుడు మెత్తనైన మెత్తగుండా చూస్తే మొత్త బుద్ధి అర్థం సానుతుంది చూసారా? అది మీరు ఏదైతే మనం ఒకటండి, మనం గుర్తించాల్సింది ఏంటంటే వసుదైవ కుటుంబకం, ఇదేంటి అహింసో పరమో ధర్మ, సర్వధర్మ సమానత్వం, ఇవన్నీ ఉన్నాయి చూసారండి. ఇవన్నీ మనకున్న అద్భుతమైన బలాలు అని చెప్పి ఒక మూఢనమ్మకంతో మనం అనమాట ఈ మన బలం.
హలో రంజిత్ గారు, హలో రంజిత్ గారు, సారీ అండి రంజిత్ గారు కనెక్షన్ లాస్ట్ అయ్యాము. లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ షార్ట్ బ్రేక్. మనం బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత రంజిత్ గారితో మళ్ళీ ముచ్చటించే ప్రయత్నం చేద్దాము. లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్.
రోజు ఏదో ఒక నగదు తీసి పెట్టడానికి నీకు పని?
అవును, ఎందుకు అదంతా బంగారమేనా?
రే సన్నాసి, మా ఆవిడ ఒంటి మీద ఇత్తనం పెట్టిన బంగారం అవుతుందో?
అవునవును, అందుకు నువ్వు ఉన్నావుగా విరుగుడు, బంగారం పట్టిన మట్టి అవడానికి.
స్వామినికు కన్నీ స్వామినికు ఎన్నడు ఎరుగని దివ్యానుభూతి కలిగేనే, ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగేనే. మెళ్ళో తులసి మాల చందన కుంకుమాలు విభూదినొసటిపై మెరిసెలే, ఆశౌరి శైవ తేజమావహించెను అద్వైతమొచ్చెను అంతడా. కన్నే స్వామి నీకు, కన్నే స్వామి నీకు ఎన్నడు ఎరుగని దివ్యానుభూతి కలిగేనే, ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగేనే. స్వామికి ముక్కి స్వామి స్వామి అన్నాము, నీదు పావన జీవనము చూచి అందరూ ముగ్ధులమయ్యేము. మాటల్లో చేతల్లోనూ స్వామి మానవతను చూపించేవు, నీలో కోపాలు తాపాలెట పోయే అయ్యప్పకు నువ్వుంటే ప్రీతి ప్రీతి. కన్నే స్వామి నీకు,
తన్నే స్వామి నీకు ఎన్నడు ఎరుగని దివ్యానుభూతి కలిగేని ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగేని
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఈరోజు థర్డ్ ఎపిసోడ్ లో ఉన్నాం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ఈరోజు టాపిక్ సేవ్ శబరిమల. మనం రంజిత్ వడియాల గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. దీని నుంచి ఉన్న డిఫరెంట్ ఇన్సైట్స్ మాట్లాడుకుంటున్నాము. మధ్యలో లైన్ కట్ అవ్వటం వల్ల రంజిత్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చారు మనకి. సో ఈ షోలో కనుక మీరు పాల్గొనాలంటే కనుక ఇండియా నంబర్ 9888555672, అలాగే యుఎస్ నుంచి కాల్ చేసే వారికి 484-364-3471 484-364-3471. రంజిత్ గారు వెల్కమ్ బ్యాక్ అండి. సారీ బ్యాడ్ కనెక్షన్ వల్ల డ్రాప్ అయిపోయాం మనం. మీకు నా మాట వినిపిస్తుంది కదా?
వినిపిస్తుందండి.
సో ఇందాక మనం ఎక్కడున్నామంటే, అంటే మనం ఈ ఈ వసుదైక కుటుంబం, ఇది ఇవే మన వీక్ పాయింట్స్, అంటే స్ట్రాంగ్ పాయింట్స్ అని అనుకున్నాం, అవే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీక్ పాయింట్స్ అయ్యేటట్లు ఉన్నాయి అని మనం డిస్కస్ చేసుకుంటున్నాము.
సో
సహజంగా ఎందుకండి
పాయింట్స్ అండి, అంటే సరే అది అది మళ్ళీ మనం మరీ డీప్ అవుతుంది డిస్కషన్. ఇప్పుడు అది మనకి ఆఫ్ టాపిక్ లాగా అవుతుంది. సో మనం ముఖ్యంగా మీరు ఇందాక అడిగి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ఎందుకు మన మీద ఈ దాడి అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని క్రైస్తవంలోకి మార్చాలని చెప్పి క్రైస్తవులు అనుకుంటున్నారండి, ప్రపంచం మొత్తాన్ని ఇస్లాంలోకి మార్చాలని ఇస్లాం అనుకుంటుందండి. వాళ్ళ వాళ్ళకి పొటెన్షియల్ గా మిగిలింది ఒక భారతదేశమే. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మొత్తం ఇస్లాం వస్తుంది, చైనాలో కుదరదు, క్రైస్తవం అంత ఈజీ కాదు. సో ఒక పెద్ద దేశం, ఎక్కువ జనాభా ఉన్న దేశం, అక్కడ మన అక్కడ కండిషన్స్, పొలిటికల్ అట్మాస్ఫియర్ కావచ్చు లేదా బ్యూరోక్రసీ కావచ్చు, ఇవన్నీ కొంతవరకు ఫేవరబుల్ గా ఉన్న వ్యవస్థ కొంచెం వాళ్ళకి అనుగుణంగా ఉన్నది ఏదైనా దేశం ఉందంటే అది భారతదేశం మాత్రం. కాబట్టి
హలో నమస్తే, హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
నా పేరు సాయిరామ్ అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి.
సాయిరామ్ గారు వెల్కమ్ టు ద షో అండి, చెప్పండి.
ఓకే థ్యాంక్స్ అండి. ఏం లేదండి, మీరు నెగటివ్ చూస్తున్నామండి, బాగుంది, మంచి కాన్సెప్ట్ పట్టున్నారు ఈ వారం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీకు చెప్పండి.
అయితే ఒక ముఖ్యమైన విషయం అండి, దీనికి అసలు డిబేట్ ఈ సబ్జెక్టులు ఇంత ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ అవసరం లేదండి. సింపుల్ గా ప్రతి కామన్ మ్యాన్కి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక మోసపూరిత ధోరణిలో సనాతన ధర్మాన్ని భారతదేశంలో సమస్యలు గొడవలు సృష్టించడానికి చేస్తున్న విషయం అని ప్రతి కామన్ మ్యాన్కి అర్థమవుతున్న అంశం అండి ఇది. కాకపోతే కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లా, కొంతమంది ఈ ఎందుకని న్యూట్రలైజ్, ఇందాక రంజిత్ గారు చెప్పారు కదా, మన బలహీనతలే మన బలమైనట్లు, అట్లా అట్లాంటి సందర్భాల్లో కొంతమంది కొట్టిమిట్టాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సిన టైం అయితే వచ్చిందండి ఇది. ఇప్పుడు గుర్తించకపోతే ఇంకా తర్వాత గుర్తించినా ఉపయోగం లేదు.
సాయిరామ్ గారు మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు సాయిరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి.
ఎందుకంటే ఆ సమస్య మన గుమ్మానికి కూడా గుమ్మం తలుపు తట్టేదాకా మనం తెచ్చుకోకూడదు అనేది నా అభిప్రాయం.
రైట్లీ సైడ్ అండి, రైట్లీ సైడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. దీని గురించి మాట్లాడదాం రంజిత్ గారు. ఇప్పుడు మన కాలర్ చెప్పినట్లు మనం గుమ్మం దాకా వచ్చేదాకా హిందువులు మేల్కోరా అనే క్వశ్చన్ ఒక సగటు భారతీయుడికి, లేకపోతే ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళకి మనం ప్రస్తుతం సేవ్ శబరిమల విషయంలో కానీ మిగతా విషయాలు జరుగుతున్న విషయంలో కానీ, అంటే అతి పెద్ద పురాతన సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ మీదే, ఇట్లా మన బిలీఫ్ సిస్టమ్ మీదే, సనాతన ధర్మం మీదే దారి జరుగుతున్నా కూడా కొంతమంది పొలిటికల్ ఇష్యూస్ అనివ్వండి, నా నాయకుడు చెప్పలేదు అనివ్వండి, నా నాయకుడు సపోర్ట్ చేయట్లేదు కదా నేను ఎందుకు మాట్లాడాలి అనివ్వండి, తెలిసి కొంతమంది మాట్లాడలేకపోతే, తెలిసి తెలియక కొంతమంది మాట్లాడలేక. సో అంటే మన ఇంటి ముందరకు వస్తేనే మనం చూస్తామా, అంటే ఎట్లా తీసుకోవాలండి ఒక హిందూ సమాజం, ఎట్లా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి?
ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు అంటే నిజంగా ఉన్న పరిస్థితి ఆధారం చేసుకొని ఎప్పుడు మనిషి స్పందించడండి, మనిషి గుణం అది, మనమనే కాదు ఏ మనిషి అయినా సరే. మనిషి ఎప్పుడు ఎట్లా స్పందిస్తాడంటే, ఏదో జరిగిపోద్ది అన్న భయం వల్ల లేకపోతే ఏదో జరిగిపోద్ది అన్న ఉత్సాహం వల్ల అంటే పెర్సెప్షన్ తోనే రియాక్ట్ అవుతారండి మనిషి. భవిష్యత్తులో బలంగా జరుగుతుంది అన్న ఒక భయం వల్ల రియాక్ట్ అవుతారు మనిషి. ఆ భయం కల్పించటంలో ఏ కారణమైనా కారణమంటే మనం విఫలమయ్యాం. ఆ భయం కలిగిన నాడు హిందువులు కూడా స్పందిస్తారు. అది ఇప్పుడు కలగటం వల్లే, ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి వల్ల కలగటం వల్లే ఈ మాత్రమైన స్పందన ఉంది. ఆ భయం లేకపోతే అంటే ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోతున్న భయం కలగాలండి, కలిగితేనే స్పందిస్తారండి. లేకపోతే ఇంత మనం ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేసినా మనం ఎన్ని చెప్పినా సరే ఇంత లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఆలోచించి లేకపోతే దేశము ధర్మము 1000 సంవత్సరాలు సివిలైజేషన్ ఇవన్నీ ఆలోచించి ఏమి ఒక కామన్ మ్యాన్ స్పందించండి, అయ్యే పని కావు. అయితే మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే సామాజిక మాధ్యమాలు మాత్రమే మన చేతిలో ఉన్నాయి. అంటే మన చేతిలో ఉన్నాయంటే ఇన్ ది సెన్స్ మనకి అక్కడ సమాన అవకాశం ఉంది, మనల్ని ఎవరు మన వాయిస్ ఎవరు అక్కడ తొక్కుపట్టలేరు. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వెళ్ళారు అనుకోండి, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ చూపించండి, ఒక్క ఛానల్ చూపించండి మన వాటి గురించి మాట్లాడేది. సో కాల్డ్ నేషనలిస్ట్ అన్న వాళ్ళు కూడా, ఈవెన్ రిపబ్లిక్ టీవీ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, వీళ్ళు కూడా శబరిమల విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళు మనకి వ్యతిరేకంగానే ఉన్నారు. సో అసలు లిటరల్ గా అసలు ఒక్క ఛానల్ కూడా లేదు, ఒక్క న్యూస్ పేపర్ లేదు, ఒక్క ఛానల్ లేదు మన వైపు బాధించేది. అయినా సరే జనాలు ఈ మాత్రం ఒక అవగాహన వచ్చింది, ఈ మాత్రం ఒక స్పందన వచ్చింది అంటే దీనికి కేవలం కారణం ఏంటంటే సామాజిక మాధ్యమాలు. సో మనం జనాలు బ్లేమ్ చేయడానికి కూడా లేదండి, అది మనిషి నైజం, అది సహజంగానే మనిషి అట్లా ఉంటాడు. ఆ మనిషి సహజంగా ఉండే దానికి అనుగుణంగానే ఇక్కడ నేను ఏమనుకుంటున్నానండి, హిందువు ఒక కామన్ హిందువు ఫెయిల్ అయ్యాడని నేను అనుకోవట్లేదండి. ఒక సాధారణ హిందువుని లో ఉన్న ఏదైతే ఆ కమిట్మెంట్ ఉందో దాన్ని హిందూ నాయకత్వం విఫలమైందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు హిందూ నాయకత్వం సంగతి చూసుకోండి, ఒక్క ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క రెండు ఛానల్ ఓపెన్ చేయలేరండి. ఒక రెండు ఛానల్ మనకు ఇప్పుడు సాక్షి ఉంది, అందరికీ తెలిసిందేనండి సాక్షి ఎవరి ఛానల్, జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్, వైఎస్ఆర్సీపీ ఛానల్, ఈటీవీ అందరికి తెలుసండి. ఈటీవీ ఎవరిది అంటే చంద్రబాబు నాయుడు ఓనర్ కాకపోయినా ఆయనకే సపోర్ట్ చేస్తా ఛానల్, అందరికి తెలిసిన ఛానల్ అండి. టీవీ నేను ఉంది, కమ్యూనిస్టులకు సపోర్ట్ చేసేది, కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఎక్కువ సపోర్ట్ చేసేది నాస్తికవాదం. అలాగే భారత్ టుడే ఉంది, మన ధర్మానికి కొంత ఫేవరబుల్ గా ఉంటారు వాళ్ళు భారత్ టుడే వాళ్ళు. మరి భారత్ టుడే లాంటి ఛానల్ కలిగేది ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? దేశం మొత్తం తీసుకుంటే 10-15 ఛానల్ ఇన్ని సంవత్సరాల నుంచి.
మీరేమంటారంటే వి డోంట్ హ్యావ్ ఎనఫ్ సోషల్ ప్రెజెన్స్ టు రిప్రజెంట్ అస్.
లేదు ఇప్పుడు రేపు ఒకటే ఒక విషయం చెప్తాను వెంకట్ గారు, రేపు పొద్దున కొంతవరకు జాతీయ భావాలు ఉన్నా మీలాంటి నాలాంటి ఒక 100 ప్రొఫైల్స్ కనుక ఫేస్బుక్ లో తీసిపడేస్తే ఏంటండి పరిస్థితి? పెద్ద కష్టం అది. ఫేస్బుక్ మంది కాదుగా, ఫేస్బుక్ మంది కాదు, ట్విట్టర్ మంది కాదు, ఒక 500 అకౌంట్స్ ఫేస్బుక్ ట్విట్టర్ లోంచి తీసిపాడేస్తే ఏంటి పరిస్థితి? ఎవడు ప్రచారం చేస్తారు, ఎవడు మాట్లాడతారు ఇలాంటి అంశాల గురించి? ఎందుకు మన వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అండి.
సోషల్ మీడియా కూడా రెండు ఇక్కడ మనం మనకి ఇంకా ఎక్కువ సమయం లేదండి. నాకు మా ఫ్రెండ్స్ ఇచ్చిన 2 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను దీన్ని మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ పంపించిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 792 కిలోమీటర్ల కిలోమీటర్ల ద్వారా మనం ఒక హారం లాగా చేసి, మానవ హారం లాగా చేసి హిందువులందరూ నిరసన ప్రకటించారు మన సుప్రీంకోర్టు తీర్పుకి ఏదైతే చేశారు, ఇది దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఒక క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్, దీనికి నిరసనగా ముస్లిం మహిళలు వచ్చి వాళ్ళ నిరసన తెలిపారు. సో దీంట్లో అసలు హిందువులకు సంబంధించిన దాంట్లో ముస్లిం మహిళలు వచ్చి తెలపాల్సింది ఏముంది? అసలు ముస్లిం మహిళలకి దీనికి సంబంధం లేని విషయాన్ని ఒక ముస్లిం మహిళ ఎందుకు వచ్చి అక్కడ చేస్తుంది? ముస్లిం మహిళ కావాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి కదా, మీరు మా దానికి వచ్చి ఎందుకు చేస్తున్నారనే ఒక క్వశ్చన్ ఒక మిత్రుడు ఇక్కడ సంధించడం జరిగింది.
మీ ప్రశ్న అర్థం అండి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే చాలా అద్భుతమైన విషయం అండి, నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇంతమంది హిందువులు ఏకతాటి మీదకి వచ్చి ఒక నిరసన ప్రదర్శన చాలా శాంతియుతంగా చాలా నాగరికమైన పద్ధతులు. ఇప్పటివరకు నిరసనలు అంటే ఒక భయోత్పాతాన్ని కలిగించడం, ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడం కాకుండా ఒక సివిలైజ్డ్ వేలో ఒక అద్భుతమైన నిరసన మన చాలా ధార్మికమైన పద్ధతిలో చేశారు. అంటే నేను ఇందాక అన్నాను చూసారా, మనం హిందువుల్ని సరిగ్గా మనం అప్రోచ్ అవ్వగలిగితే దాని నుంచి మనం తీసుకురావచ్చండి. అంటే అక్కడ లీడర్షిప్ సక్సెస్ అయింది కేరళలో. కేరళలో హిందూ నాయకత్వం అద్భుతంగా పనిచేస్తుండడానికి ఉదాహరణ ఈ మానవహారం 795 కిలోమీటర్లు. అయితే హిందూ నాయకత్వం హిందువులు 45% వెళ్ళిపోయిన తర్వాతే ఇటువంటి పరిస్థితి తీసుకొస్తామంటే ఉపయోగమే ఉండదండి. ఇప్పుడు ఆల్రెడీ కేరళలో 45% హిందువులు అయిపోయారు, 55% అన్ని మతస్థులు అయ్యారు, విదేశీ మతాలు 55%. అనట్లేదు అంతే కదా. మరి ఇప్పుడు 80% ఉన్నప్పుడు 90% ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ 45% వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అందులో నెగిటివ్ అది. రెండోది మీరు ముస్లిం మహిళలు ఎందుకు నిలబడ్డారన్నారు. వాళ్ళ ఆయన నిలబడమన్నాడు, అమ్మాయి నిలబడిందండి, అంతే. ఆ అమ్మాయికి ఏం తెలియదు. ఇప్పుడు నిలబడ్డ వాళ్ళకి ఎందుకు నిలబడుతున్నారో తెలియదండి వాళ్ళకి. వాళ్ళ ఆయన నిలబడమన్నాడు నిలబడ్డారు, లేకపోతే వాళ్ళ మామగారు నిలబడమన్నారు, ఎవరు నిలబడమన్నారు, పాప నిలబడ్డారు. ఆల్మోస్ట్ మనం అంటానికి వెళ్ళే పాప వాళ్ళు పుర్కాలు వేసుకుంటున్నారండి, ఆ నల్ల నల్ల బట్టలు వేసుకొని కళ్ళు ఒకటే కనిపిస్తారు సైడ్కి. అది అంత ఏమే పాప అంతే. ఒక వ్యక్తి జీవితం చాలా ఎలాగ అసలు అందులో సౌత్ ఇండియా అంటే మనకు తెలుసు ఎంత ఒక్కపోతుంటదో. అటువంటి ఒక ప్రదేశంలో అటువంటి బట్టలు వేసుకుని ఉండాలంటే ఎంత దుర్భరంగా ఉంటుందో మనకు అర్థం అవుతుందండి. వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ ఉంటుంది అనేది వాళ్ళు వేసుకున్న బట్టలు చూసేది మనకు అర్థం అవుతుంది. అందులో వాళ్ళు తప్పేం లేదండి, వాళ్ళు అప్రెస్డ్, కంప్లీట్లీ అప్రెస్డ్ పీపుల్. వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఎవరో నిలబడమన్నా నిలబడ్డారు. మీకు మన్మోహన్ సింగ్ గారి టైంలోనే ఈ చాలా మంది సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు ఏంటంటే ఈ అణువిద్యుత్ని అణువిద్యుత్ సంబంధించి అమెరికాతో మనం ఒప్పందం చేసుకుంటామంటే వీళ్ళు దాని గురించి పెద్ద పెద్ద పోరాటాలు చేసేవాళ్ళు. నేను ఒకసారి ఏంటంటే ఎక్కడో ఒక డెమాన్స్ట్రేషన్ జరుగుతుంటే అక్కడ ఒక ఎవరో రిక్షా వల్ల ఎవరు అందరు వెళ్తున్నారండి, ఒక పిలిచి అసలు ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఏంటి అసలు ఇదని అడిగా, అడితో బోర్డు పెట్టుకుని వెళ్తున్నాను అణువిద్యుత్ అంటే ఏంటని అడిగా. ఏం తెలుస్తుంది చెప్పండి ఆయనకి, ఏం లేదు 100 రూపాయలు ఇచ్చాడు వీళ్ళు అంతే అండి. నచ్చో వన్ పని కొన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది ఏంటంటే కమ్యూనిస్టులు క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ అని కదండి, క్రైస్తవ అని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కామన్ క్రిస్టియన్ కూడా ఇవన్నీ ఏం తెలియదండి, కామన్ ముస్లిం కూడా ఇవేం తెలియదండి, వెనక నడిపిస్తూ ఉంటారు. ఈ క్రైస్తవం ఇస్లాము ఈ మూడు ఫోర్సెస్ కూడా మన దేశంలో కలిసి మన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, అది మనం గుర్తించాలి. న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, రాజ్య వ్యవస్థ, ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మనకి హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉండడం వల్ల పూర్తి వ్యవస్థ కూడా మనకు వ్యతిరేకంగానే ఉంది. అంటే మనకు వ్యతిరేకమైన ఒక భావజాలం ఉన్న మనుషులే చాలా మంది ఉన్నారు, రకరకాల వ్యవస్థలు అన్ని చోట్ల. చిన్న ఉద్యోగ కాడించి మీరు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్యూరోక్రసీలో పిఎంఓలో పనిచేసే స్థాయి వరకు విపరీతమైన అవినీతి చేయడం కావచ్చు, అదొక కోణం అయితే ధర్మానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు. సో ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో మీకు ఒక పాయింట్ చెప్పి ముగిస్తానండి, మీరు చేస్తున్న కార్యక్రమాలు కూడా నాకు తెలుసు వ్యక్తిగతంగా, అద్భుతమైన పనులు చేస్తున్నారు మీరు. మీ వంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది రావాలి సనాతన ధర్మం కాపాడబడాలంటే, మీ వంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది రావాలండి. మీరు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. ఎవరైనా సార్ చాలా మంది ఏమంటారంటే నేనేం చేయాలి అంటారండి. నేనేం చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఎంతో కొంత చేయగలడండి, ఏం చేయకుండా ప్రతి ఒక్కరు ఉండలేడు. అందరూ మీలాగా నాలాగే చేయాలని మనం ఆశించకూడదు. 100, 200, 500 ఓకే, $10, $20 ఆ మాత్రం. ఇప్పుడు అమెరికాలో ఉన్నారనుకోండి, ఒక $50, $20, $25 ఇవ్వలేని స్థితిలో అయితే ఎవరు ఉంటారు కదండి. అంతా కంట్రిబ్యూట్ చేయొచ్చు. మీకు ఒక డాలర్ మీకు ఇస్తే మన ఇండియా కరెన్సీకి వచ్చేటప్పుడు దాదాపు 3,000 $3,000తోనే మీరు చేసిన కొన్ని పనులు ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. 100-150 రూపాయలకు మీరు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి కొన్ని గుళ్ళని మీరు రివైవ్ చేయాలి. అద్భుతమే అసలు కదా. ఇంకా దానికంటే మీకు ROI అంతకంటే అద్భుతమైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉండదు.
అవును అవును రంజిత్ గారు, మనం దాన ధర్మ కూడా మన ప్రోగ్రామ్ కార్యక్రమం కూడా మనం శీర్షిక పెట్టడం కూడా అదే, భారతీయత మన బాధ్యత. ఇక్కడ మన టాపిక్ మనం డిస్కస్ చేసే కూడా ఎక్కువ బాధ్యత అంటే, బాధ్యత అంటే ఫస్ట్ మనం జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటేనే కదా మనం బాధ్యతగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందుకనే మన బాధ్యత అనే ట్యాగ్ లైన్ యాడ్ చేయడం జరిగింది. రంజిత్ గారు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి గో అండి, వన్ లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి గో. ఒక మిత్రుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే, ఈ రోజు శబరిమల జరిగింది, రేపు తిరుపతిలో జరగదని గ్యారంటీ ఏంటి?
రేపు తిరుపతిలో జరగడం ఏంటండి? రేపు జరగడం ఇప్పుడు జరగట్లేదు ఏంటి? తిరుపతిలో ఇప్పుడు జరగట్లే. తిరుపతిలో కొన్ని వందల మంది అన్య మతస్థులు ఉద్యోగాల్లో ఉన్నారండి, క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ కి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది, మీరు గుళ్ళను కూల్చేయండి, విగ్రహాన్ని ధ్వంసం చేయండి, వాళ్ళ బలిపీఠాలను ధ్వంసం చేయండి, వేరే వేరే మతాలను ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని చిన్నపిల్లలైనా సరే స్త్రీలైనా సరే శుభ్రంగా వాళ్ళని చంపిపారేయండి, వాళ్ళ ఆస్తులు దోచేసుకోండి, వాళ్ళ ఊళ్ళను తాల్చి గూడి చేయండి, కన్యల్ని మాత్రమే చంపేసేయండి, కన్యల్ని మాత్రం బతకనివ్వండి, వాళ్ళని మాత్రం మీరు తీసుకుపోయి వాడుకు దొబ్బండి. ఇది బైబిల్లో ఉంటదండి, బైబిల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎవరికైనా డౌట్ ఉంటే కరుణాకర్ సుగ్గన్న గారి పుస్తకాలు రెండు రాశారు, ఒకసారి చదవండి కళ్ళు తెలుసుకుంటే మీకు. ఎవరైనా బైబిల్ని దైవ గ్రంథం అని అనుకుంటే దానంత భ్రమం కూడా లేదండి. బైబిల్ దైవ గ్రంథం కాదు, బైబిల్ చదివిన ఎవరికైనా అదే అనిపిస్తుంది.
సో ఇప్పుడు రంజిత్ గారు,
ఉండే వ్యక్తులు టీటీడీలో వందల మంది ఉన్నారండి, ఇది దాడి కాదు, ఎందుకంటే ఏం కావాలి?
అవునండి, డెఫినెట్ గా మనం నెక్స్ట్ టీటీడీ మీద జరుగుతున్న దాని మీద ఒక షో చేసే ప్రయత్నం చేద్దాం రంజిత్ గారు. బిఫోర్ వి గో, ఈ షోలో నుంచి ఒక కామన్ మ్యాన్, నేను ఆఫీస్ కెళ్తాను, మార్నింగ్ నేను ఆఫీస్ కెళ్తాను, ఇంటికి వచ్చి నేను ప్రశాంతంగా నా పనులు నేను చూసుకుంటాను, పిల్లలతో సరదాగా ఉంటాను, నేను సినిమా చూసుకుంటాను, దిస్ ఇస్ మై డైలీ లైఫ్. ఓకే, ఇలాంటి ఒక వ్యక్తి శబరిమల జరుగుతున్న దాని గురించి తెలుసుకోవాల్సింది ఏంటి, నేను ఆచరించాల్సింది ఏంటి అనేది మీ లాస్ట్ క్లోజింగ్ కామెంట్స్ చెప్పగలరా?
ముఖ్యంగా మనం, మన చేతిలో ఉంది సామాజిక మాధ్యమం అనేది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకే, కనీసం అప్పుడప్పుడైనా సరే ఇటువంటి కార్యక్రమాన్ని మనం చూసినప్పుడు మనకు తెలిసిన స్నేహితులకి వాళ్ళకి వెళ్ళి షేర్ చేయడం మినిమం. రెండోది, ఓవరాల్ గా చూసినట్టయితే కనీసం మీరు వారానికో 10 రోజులకు, మీరు ఒకసారి చెప్పారు చూసారు, చిన్న చిన్న దేవాలయాలకు వెళ్ళి మీరు ఆర్చన చేయించుకోవడం లాంటివి చేయండి, అక్కడ మంత్రులు గారికి ఎంతో కొంత మీరు దక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పారు చూసారా, అది మనం తప్పకుండా చేయాలండి. ప్రతి వారం లేకపోతే కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి, కొంచెం పెద్ద వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లల్ని, మనం ఎవరంటే వాళ్ళు తప్పకుండా కనీసం దేవాలయానికి వెళ్ళి ఎంతో కొంత అక్కడ అర్చకుడికి ఎంతో కొంత మనం సమర్పించి రావాలి. ఎందుకంటే అర్చకుల పరిస్థితి చాలా దారుణంగా, అర్చకులు లేకపోతే దేవాలయ వ్యవస్థ నాశనం అయిపోద్ది, వాళ్ళ జీతాలు చాలా అన్యాయంగా ఉంటాయి అనమాట, మనం ఊహించలేనంత దారుణంగా ఉంటాయి. పని మనుషులు కూడా మనం తక్కువ జీతాలు ఇయ్యం, అంత దారుణంగా
ఉంటాయి.
రెండోది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ధార్మిక సంస్థకి, అంటే నేను దాన ధర్మ అనే చెప్పట్లేదండి, ఎవరికి వాళ్ళకి నచ్చిన కాదు, రాజేంద్ర హత్ర గారి ఇన్ఫినిటీ ఫౌండేషన్ ఉంది, లేకపోతే మన స్వామివేదన షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఉంది, లేకపోతే కరుణాకర్ సుగ్గన్న గారిది శివసేన ఉంది, లేకపోతే మీ దాన ధర్మ ఫౌండేషన్ ఉంది, ఇట్లా బోల్డ్ అనే సంస్థలు ఉన్నాయండి, హిందూ ధర్మం గురించి పనిచేసే సంస్థలు. వాటికి మీరు 10 రోజులకోసారో, 4 రోజులకోసారో, సంవత్సరానికి ఒకసారో వెళ్ళి ఫిజికల్ గా మీరు కొంత కష్టపడి పనిచేయచ్చు, లేకపోతే ఎంతో కొంత వాళ్ళకి సంబంధించిన లిటరేచర్ చదవటం, దానికి సంబంధించి మన సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఫేస్బుక్ లో వాటిలో వీటిలో షేర్ చేయడం లాంటివి చేయొచ్చు. ఆర్థికంగా ఎంతో కొంత మీరు ప్రతి, ఇప్పుడు అందరూ 1000 లక్షలు ఇవ్వక్కర్లేదండి, మీరు ఇండియాలో ఉన్నారనుకోండి, నెలకి 100 రూపాయలు ఇవ్వండి, 200 ఇవ్వండి, అంటే దానివల్ల మనం ఇచ్చే 100కి 200కి ఏమైపోద్ది అని అనుకోకండి, 100 మంది 100 రూపాయలు ఇస్తే అదే 1 కోటి రూపాయలు
అవుతుంది. ఎగ్జాక్ట్లీ,
కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ చూడకూడదండి. అంటే మనకి ముందు కనీసం మానసికంగా నా ధర్మం మీద జరుగుతున్న దాడిలో నా వంతుగా నేను పాల్గొంటున్నాను అని ఒక మానసిక తృప్తి ఇస్తుంది నీకు ఆ 100 రూపాయలు ముందు, అది ముఖ్యం.
అవునండి, అవును, అంటే వి హావ్ టు కాంట్రిబ్యూట్, అంటే ఇట్స్ నాట్ అబౌట్ నోయింగ్, ఇట్స్ అబౌట్ యాక్షన్స్.
అంతే కదా, అది మనం ఎంతో కొంత చేయాలి. నువ్వు ఎంత అడుక్కు తినేవాడైనా సరే 100 రూపాయలు ఇవ్వగలడు అండి ఈ రోజున, నెలకు 100 రూపాయలు అడుక్కునేవాడు కూడా ఇవ్వగలడు, 100 రూపాయలు కూడా ఇవ్వలేనివాడు అసలు నాకు తెలిసి 99% మంది ఇవ్వగలరు, 1% ఏమైనా ఉంటే ఉండొచ్చు ఏమో కానీ అది చేయండి. సో ఈ రకంగా మనం ప్రతి ఒక్క హిందూ కూడా తప్పకుండా ఇందులోనే పాల్గొని తీరాలి, లేకపోతే మీ కొడుకుల జనరేషన్ కోసం, మీ మనవాళ్ళ జనరేషన్ కోసం తెలియదు కానీ కాశ్మీర్ లో హిందువుల పరిస్థితి ఏమైందో, లేకపోతే తమిళనాడులో, కేరళలో, లేకపోతే ఈశాన్య భారతదేశంలో హిందువుల పరిస్థితి ఎలాగుందో కొన్ని కొన్ని చోట్ల, అదే పరిస్థితిని మీరో మీ కొడుకులో లేకపోతే వాళ్ళ కొడుకులో ఎవరో ఒకరు ఎదుర్కొని తీరుతారు, ఇది మీ సమస్య. దేశము ధర్మం ఇవన్నీ పక్కన పెట్టండి, నువ్వు నీ కొడుకు నీ కోళ్ళు నీ కూతురు నీ మనవరాలు మీ వీళ్ళు క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అంటే భారతదేశంలో హిందూ ధర్మం బలంగా ఉండాలి. అది లేనాడు ఇది అది నీకే నష్టం, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, జరగటం మాత్రం ఖాయం.
అవును, ఐదర్ యూ థింక్ ఇట్ నౌ ఆర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ విల్ హావ్ టు వర్క్ ఆన్ ఇట్.
అంతే, ఎంతో కొంత మనం తప్పకుండా చేసి తీరాలి, ఏదో ఒక రకంగా చేయాలి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రంజిత్ గారు. మనం ఒక 5 మినిట్స్ డిలే అయినా కూడా మనం మంచి విషయాన్ని చర్చించుకునే ప్రయత్నం చేసాం ఇవాళ. మీ మీ ఇంపార్టెంట్ టైం లో కూడా, మీ బిజీ స్కెడ్యూల్ లో కూడా ఈ షోకి మైండ్ మీడియా వారు సమర్పించే భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమంలో సేవ్ శబరిమల కాన్సెప్ట్ లో మనం చాలా విస్తృతంగా
వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఒక నార్మల్ హిందూ ఏం చేయాలనే విషయాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేశాము. మీ సమయం చాలా వాల్యుబుల్ అని తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ది షో అండి. మనం ఇట్లాంటి న్యూ కాంటెక్స్ట్ లోకి మనం నెక్స్ట్ షోస్ కూడా చేద్దామండి. వెనవర్ యూ హ్యావ్ సమ్ టైమ్ వీ విల్ గెట్ టుగెదర్, ప్లాన్ సమ్ ఎపిసోడ్స్ సో దట్ సో బేసికల్ గా భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమంలోకి మీలాంటి వ్యక్తుల్ని సనాతన ధర్మం గురించి మన మన రోజువారి కార్యక్రమాలు జాబులు చేసుకుంటూ మన సనాతన ధర్మం గురించి పోరాడేటువంటి నిస్వార్థంగా పోరాడేటువంటి యోధుల్ని పరిచయం చేయటం కూడా భారతీయత మన బాధ్యత అనే కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ షో అండి. వీ విల్ టాక్ టు యూ వన్స్ అగైన్. శ్రోతలారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ అస్. భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమం ఎపిసోడ్ 3 ముగిసింది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వేరే కొత్త టాపిక్ తో కొత్త గెస్ట్ తో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై భారత్ మాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జనవరి 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.